ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। సుమారు 300 సంవత్సరాల కిందట పృథ్వీగ్రహాన్ని శాసించేటటువంటి ఒక సమూహం ఉంది. ఎక్కడో ప్రపంచంలో, ఇక్కడెక్కడా లేదు. పృథ్వీ ఎలా ఉండాలి, పృథ్వీ ఎలా ఉత్పత్తి అవ్వాలి, ఇవన్నీ నిర్ణయించేటటువంటి ఒక నియామక సత్తా అని గురుదైవులు అంటూ ఉంటారు శ్రీరామ శర్మాచార్య గారు. నియామక సత్తా అంటే కంట్రోలింగ్ పవర్, విచ్ ఆర్డైన్స్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు, మానవ జాతిని ఉత్పత్తి చేయాలి అని. ప్రకృతిలో ఉన్నటువంటి తమాష ఏంటి అంటే రకరకాల ప్రాణులు ఆవిర్భవిస్తూ ఉంటాయి, నాశనం అవుతూ ఉంటాయి. ఇప్పుడు డైనోసార్స్ లేవు, మనకి తెలిసి ఉన్నటువంటి దాని గురించి. ఒక పెద్ద విచిత్రమైన ప్రాణం ఉండేది కదా, ఇప్పుడు అవి లేవు. అలాగే మన ముందునే అనేక రకరకాలైనటువంటి జాతులు అంచరించిపోతున్నాయి, కొత్త కొత్త జాతులు ఆవిర్భవిస్తున్నాయి. 300 సంవత్సరాల కిందట మానవజాతి ఆవిర్భావానికి కారణమైనటువంటి వ్యక్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. వ్యక్తులు అంటాం మనం, వాటిని వ్యక్తులు అనకూడదు. ఇంకేంటే వాటికి సెక్స్ లేదు, అది లేదు, చేతనత్వం ఉంది. వ్యక్తులు అనేసరికల్లా మనం మనిషిలాగా ఆలోచిస్తాం, తప్పు అది జరుగుతుంది. కానీ ఆ కరెక్షన్ మనం ఉంచుకోవాలి మనం. అంటే ఆ చేతనత్వాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. సృష్టి యొక్క కార్యక్రమాలలో ఏ నియామక సత్తా అయితే విశాలమైనటువంటి ప్రపంచాన్ని నడిపిస్తోందో దాంట్లో మానవుడికి కూడా భాగస్వామ్యం ఇద్దాము. హీఈస్ ఎ బీయింగ్ హూ ఈజ్ కేపబుల్ ఆఫ్ అసోసియేటింగ్ విత్ గాడ్ ఆర్ నేచర్. గాడ్ అనేది మనం అనుకునేటటువంటి దేవీ దేవతల గురించి మాట్లాడటం లేదు నేను. ద కంట్రోలింగ్ పవర్, దాన్ని మరి అసోసియేట్ చేయాలి, ఇది చేయాలి. 300 సంవత్సరాల కిందట వాళ్ళు ఆ డిసిషన్కి రావడానికి కారణం 186,000 సంవత్సరాల కిందట వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఏంటా నిర్ణయం అంటే జంతువుల నుంచి మనిషిగా మారాలి, పర్సనాలిటీ, వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం పరిష్కరించబడితే కొత్త రకమైనటువంటి మానవ జాతి ఉద్భవిస్తుంది. దాన్ని వ్యక్తిత్వ పరిష్కారము అంటాం మనం. అంటే 300 సంవత్సరాలు 186,000 సంవత్సరాలకి మధ్య జరిగింది ఏంటి అంటే జంతువు నుంచి మానవుడు ఆవిర్భవించి మానవుడు నియామక సత్తాకి సహాయకారిగా మారగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే 150,000 సంవత్సరాలకి, 300 సంవత్సరాల కిందటి సంగతి చెప్తున్నాను నేను. కౌంటింగ్ నేను కరెక్ట్గా చెప్పలేకపోయినా మీరు మైనస్ చేసుకోండి అది. అప్పుడు నుంచి ఒక విశేషమైనటువంటి వ్యక్తులు భూమి మీద అవతరించటం మొదలెట్టారు. వ్యక్తులు అంటే చేతనత్వాలను గుర్తుంచుకోవాలి మీరు. వాడినే మన లీడర్స్ అంటాం, నేతలు అంటాం. అది అన్ని ఫీల్డ్స్లోనూ వచ్చారు. వాళ్ళు బిజినెస్లో వచ్చారు, సైన్స్లో వచ్చారు, పాలిటిక్స్లో వచ్చారు. ఎలాంటి వాళ్ళని వాళ్ళు ఎన్నుకున్నారు? స్పందించగలిగే వాళ్ళని ఎన్నుకున్నారు వాళ్ళు. ఆ వ్యక్తులు ఏ చేతనత్వాలు అయితే 300 సంవత్సరాల కిందట మనిషిని భగవంతుడి యొక్క కార్యక్రమాలలో భాగస్వామిని చేయగలిగే స్థితికి లాక్కువద్దాము అని 186,000 కిందట అనుకున్నారో, ఈ గందరగోళం మీకు కాస్త అర్థం అవ్వాలి. ఇంచేతంటే అది అర్థం అవ్వకపోతే ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి డెసిషన్లో సుమారు మీరు 200,000 సంవత్సరాల మీ కష్టాన్ని కోల్పోతారు. రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఎనీ హ్యూమన్ బీయింగ్, వాడు కనుక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటే 200,000 సంవత్సరాల కిందట వాడు ఏ నిర్ణయం తీసుకుని మానవ శరీరంలోకి వచ్చాడో దాన్ని కోల్పోతాడు. కానీ మానవ శరీరం ఎందుకు తీసుకోవాలని ఆ నియామక సత్తా అనుకుందో, ఆ మానవ శరీరానికి భగవంతుడి కార్యక్రమానికి అనుగుణ్యంగా మార్చే కార్యక్రమం 300 సంవత్సరాల కింద నుంచి మొదలైంది. ఈ తేడా అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అందుకు ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడు వాడే అరిచాడు, వీళ్ళు అరిచారు, ప్రకృతి ఇలా ఉంది, పరిస్థితులు అలా ఉన్నాయి, దట్ ఈజ్ యువర్ హెడేక్. మనం చదువుకుంటున్నప్పుడు కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ సబ్జెక్ట్ చెప్తారు, మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, మీకు వీలుగా ఉందా లేదా అనే ప్రశ్న అసలు రాదు. మీరు వాళ్ళతో ఆ విషయం మాట్లాడరు, మాట్లాడతారా? మాట్లాడితే ఏమంటారు వాళ్ళు? నీ ఇష్టం. కొంచెం ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప, ఇది ఎందుకు నేను ప్రతి అరగంట రోజుకు అరగంట ఈ నవరాత్రుల్లో చూడమంటున్నాను, చూశాక మీరు తీసుకునేటటువంటి నిర్ణయం తక్షణం అమల్లోకి రావాలి. అమల్లోకి నిర్ణయం రాకపోతే మళ్ళీ మీరు 200,000 సంవత్సరాల కార్యక్రమాన్ని కోల్పోతారు. కానీ కోల్పోతారు అంటే ఏం కోల్పోరు, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కారనుకోండి, అంటే ఇంకా మీరు చదువుకోలేరా? ఫస్ట్ బ్యాచ్ వాళ్ళే చదువుతారా? సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ఇంకా అలా జరుగుతూనే ఉంటుంది ప్రపంచం ఉన్నంత వరకు. కోల్పోవటం ఏం జరగదు. కానీ ఫస్ట్ బ్యాచ్లో దూరటానికి మీకు అర్హత ఉన్నది అన్నదానికి ప్రూఫ్ ఏంటంటే ఇది మీరు వింటమే, లేకపోతే వినరుగా, అందరూ వచ్చి వినొచ్చు కదా. పాయింట్ అర్థమవుతుందా? అంచేత ఆ ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ, నిర్ణయం తీసుకునేటటువంటి ఆ బాధ్యత మీ మీద ఉన్నది. అంచేత మొట్టమొదటి మానసిక స్థితి మనకేం కావాలంటే బాధ్యతను తెలుసుకోవటం, రెస్పాన్సిబిలిటీని తెలుసుకోవటం. రెస్పాన్సిబిలిటీ అనేది నేను ఒప్పుకుంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. స్టూడెంట్గా చదువుతున్నవాడు పరీక్ష రోజుల్లో చదువుకోవాలి, మిగతా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, తప్పేమీ తప్పు లేదు. కానీ బాధ్యత తీసుకుంటే నువ్వు ఎంజాయ్ చేయలేవు. పాయింట్ అర్థమవుతుంది కదా. అంచేత ఇట్ ఈస్ సెల్ఫ్ డెసిషన్, అది మొట్టమొదటి సైకలాజికల్ క్యారెక్టర్ మీకు రావాలి, రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం, మరేం చేయాలి మేము? ఓకే, మీరు చెప్తున్నారు 200,000 సంవత్సరాలు కోల్పోతాం, 300 సంవత్సరాల నుంచి వాళ్ళు అన్ని రంగాలలో కూడా విచిత్రమైనటువంటి మార్పులు తీసుకొస్తూ వచ్చారు. రాజరిక వ్యవస్థ పోయింది, సామంతవాదం పోయింది, జమీందారీ వ్యవస్థ పోయింది, దాసప్రథ పోయింది, ఆడవాళ్ళని మనం హీనంగా చూడాలి అనేటటువంటి మానసిక స్థితి పోయింది. ఇప్పటికీ కొంతమంది పిచ్చివాళ్ళు స్త్రీలకి కరెక్ట్ పొజిషన్ ఇవ్వలేకపోవటం వల్ల ఈ సినిమాలు ఇవి చూస్తే నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ఎంత పెద్ద రోల్ ఇవ్వచ్చో వాళ్ళకి అసలు ఈ రాబోయేటటువంటి 100 ఏళ్ళు స్త్రీకి సంబంధించినవి అని ప్రకృతి చెప్తోంది. ఇంకా దే విల్ రూలర్స్, అది తెలిసిపోయాక ఇంకా వాళ్ళని రూల్ చేయనివ్వాలి. నువ్వు చేయనివ్వకపోతే నేచర్ బలవంతంగా నిన్ను రూల్ సాగుడుతుంది, కానీ డిలే అవుతుంది ప్రాసెస్. అంటే ఏంటి ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఇంగిత జ్ఞానం ఉండాలి, సమజ్దారి అని గురువుగారు అంటారు. ఇది తెలిసాక నువ్వు ఏ స్టెప్స్ తీసుకోవాలి అన్నది, నీ స్టెప్స్ వేరు, ఆమె స్టెప్స్ వేరు, ఈమె స్టెప్స్ వేరు, నా స్టెప్స్ వేరు, మనం ఉన్న పరిస్థితుల్లో అదే బాధ్యతలకి ఇంగిత జ్ఞానాన్ని బట్టి వేరు వేరు స్టెప్స్ తీసుకుంటాం. ఇంగిత జ్ఞానంతో ఏ స్టెప్స్ తీసుకున్నామో నిర్ణయించుకున్నాం, పక్క వాళ్ళు నిన్ను చేయనివ్వరు. మరేం చేయాలా? యూ హ్యావ్ టు ఫేస్ దెమ్. దానికి మీకు కరేజ్ ఉండాలి. జత ఆ 4 క్యారెక్టరిస్టిక్స్ మనకి స్పష్టంగా ఉన్నాయో లేవో చూసుకునే అనేది నీ ఆచరణ దీనికి అనుగుణ్యంగా ఉండాలి. బాధ్యత, మానవుడు భగవంతుడి కార్యక్రమానికి దోహదకారి అయ్యే బాధ్యత తీసుకోవాలి. తీసుకున్నాక నువ్వున్న దేశకాల పరిస్థితుల్లో నువ్వున్న కాలానికి, 10th క్లాస్ చదువుతున్నవాడు అవుతూ నేను భగవంతుడు సాధన చేస్తాను తపస్సు చేస్తాను అంటే అట్ట ముందు పరీక్ష పాస్ అవ్వాలి వాడు. ఇమీడియట్ గోల్ వాడిది ఏంటి అంటే బాధ్యత, హీ షుడ్ ఫేస్ ద ఎగ్జామ్. కొంచెం ఆ లాజిక్ అర్థమవుతుంది కదా. దాన్ని ఏమంటాం మనం? ఇంగిత జ్ఞానం. బాధ్యత తీసుకున్నావు కానీ ఇంగిత జ్ఞానం, తెలివితేటలు, సమజ్దారి. తెలిసాక ఖచ్చితంగా ప్రపంచం నీకు అనుకూలంగా ఉండదు. తెలియదుగా వాళ్ళకి, ఏంటి వెర్రాడు ఇదంతా అంటాడు. కుటుంబాన్ని చూసుకోవాలి కానీ, ఇళ్ళు కట్టుకోవాలి కానీ, డబ్బు సంపాదించుకోవాలి కానీ, ఏందో దేవుడితో సహకరిస్తాట, అసలు దేవుడు ఉన్నాడో లేదో మాకు నమ్మకం లేదు. తమాషా ఏంటంటే మనకి నమ్మకం లేదు, ఉన్నాడో లేదో మనకి తెలియదుగా, వీ యాక్సెప్ట్. దానికి ధైర్యం కావాలి, కరేజ్ కరేజ్ అండ్ మోరల్ కరేజ్, మనం అనుకున్న నిర్ణయం కరెక్టే అని. ఈ మూడు ఉన్నాక ఇంకొక క్యారెక్టరిస్టిక్ కావాలి, అదేంటి అంటే సిన్సిరిటీ, నిజాయితీ. మనం చేస్తున్నాం ఒక నిజాయితీగా ఆ పని చేస్తున్నాము, ఆర్ యూ సిన్సియర్ ఇన్ వాట్ యు ఆర్ సేయింగ్. ఈ నాలుగు క్యారెక్టరిస్టిక్స్ తప్ప ఇంకా మిగతా ఏ సైకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ మీరు పట్టించుకోక్కర్లేదు. ఈ నాలుగింటిని ఎలా ఉపయోగించుకోవాలో ఈ సీక్రెట్ అనేటటువంటి సిడి మీకు చెప్పబోతుంది. ఇదివరకు వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు, మళ్ళీ ఎందుకు మర్చిపోయాం, ఎందుకు మర్చిపోయాం అన్న దాంట్లో ప్రకృతి చెయ్యి ఉంది. ఖచ్చితంగా ప్రకృతి ఆ మరుపు రావడానికి కారణం, కానీ ఇప్పుడు మర్చిపోతే ప్రకృతి ఏం చేయలేదు. ఒకసారి మర్చిపోయాం దానికి కారణం ఉంది, చాలా పెద్ద కారణం ఉంది, కానీ ఆ కారణాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు. తప్పు ఎందుకు జరిగిందో మనకెందుకు, ఎలా సవరించుకోవాలో మనం చూద్దాం. కానీ ఇదంతా సవరించుకోవటానికి మీకు కావాల్సిన నాలుగు క్యారెక్టరిస్టిక్స్ మీకు ఎప్పుడు గుర్తుండాలి. మొట్టమొదటిది ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ, రెండవది ఏంటి అంటే తెలివితేటలు సమజ్దారి, మూడోది ఏంటి అంటే ధైర్యము కరేజ్, నాలుగవది ఏంటి అంటే నిజాయితీగా నువ్వు చేసుకోవాలి, సిన్సియర్గా చేసుకోవాలి. ఈ సిన్సియర్గా నువ్వు చేసుకునేటటువంటి దాంట్లో కూడా మళ్ళీ మీకు ఐదు క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. సొసైటీలో మనం ఈ పని చేసుకుంటూ ఉంటాం, అందరికీ పని ఎక్కర్లేదుగా. పొలిటీషియన్ లక్ష్యం వేరు, స్పిరిచువలిస్ట్ లక్ష్యం వేరు, బిజినెస్ మ్యాన్ లక్ష్యం వేరు, కానీ వీళ్ళందరూ కామన్గా ఐదు లక్షణాలు కలిగి ఉంటేనే చేయగలరు. మొట్టమొదటి ఏంటంటే దే షుడ్ బి వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడి. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను, నేను చెప్పింది విని మీరు ముందుకెళ్ళాలంటే కుదరదు. యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు స్టడీ. ఇంజనీరింగ్లో ప్రొఫెసర్ చెప్పితేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్స్ అలాంటివి మెడిసిన్లో వాటిలో. కానీ ప్రొఫెసర్ చెప్పాక నువ్వు టెక్స్ట్ బుక్ చదవకపోతే సబ్జెక్ట్ రాదు. ఇంచేత హార్డ్ వర్కింగ్, ఈ హార్డ్ వర్కింగ్ దేనికి ఉండాలి, స్వాధ్యాయానికి ఉండాలి. హార్డ్ వర్కింగ్ ఒక్కటి సరిపోదు. వెన్ యు ఆర్ హార్డ్ వర్కింగ్, చాలాసార్లు మనకు ఎవరైనా అడ్డొచ్చి తొందరగా పని జరగాలంటే పక్కన నెట్టేస్తాం అడ్డొచ్చేవాడిని, అది చేయకూడదు. దాన్ని శాలీనత అంటాం, జెంటిల్మెన్నెస్. చెప్పే మాట రెండు రకాలుగా చెప్పొచ్చు. అంచేత నీ బిహేవియర్లో హార్డ్ వర్కింగ్ ఉండి జెంటిల్మెన్నెస్ లేదనుకో, నువ్వు ఉపయోగపడవు సమాజానికి. నువ్వు ఎంత మంచి మాట చెప్పినా చెప్పే విధానం కరుగ్గా ఉంటే నెగిటివ్ మార్క్సే. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హూ అండర్స్టూడ్ సిద్ధిసాయి. సత్యసాయినికి సిద్ధిసాయికి తేడా జెంటిల్మెన్నెస్లోనే. సిద్ధిసాయి రాయి విసిరేవాడు, కొట్టేవాడు, తర్వాత పాపం శాలీనత నేర్చుకున్నాడు. సత్యసాయికి మొదటి నుంచి ఉంది శాలీనత. ఇంచేత హార్డ్ వర్కింగ్తో పాటు ఏమి ఉండాలి అంటే జెంటిల్మెన్నెస్, గుడ్ బిహేవియర్, సోషల్ గుడ్ బిహేవియర్. ఈ గుడ్ బిహేవియర్ ఉంటూ ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏముండాలి అంటే నీకున్న వనరులు కరెక్ట్గా యూస్ చేయాలి. టైమ్ అనేటటువంటి వనరు మనం వేస్ట్ చేసేస్తాం, వి డోంట్ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. దాన్ని మితవ్యయత అంటారు. డబ్బు గురించి మాట్లాడరు స్పిరిచువలిస్ట్కి, డబ్బు అసలు ఎందుకు పనికిరాదు, అది చేతికి మట్టి కూడా కాదు వాళ్ళ దృష్టిలో. అది మీరు మితవ్యయత అని గురువుగారు అది రాశారు కదా, డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అంటారు తప్ప టైమ్ ఈజ్ మనీ అని వాళ్లే చెప్పారు అన్న సంగతి మనం మర్చిపోతాం. చేత టైంని ఈ నాలుగు రెస్పాన్సిబిలిటీస్ చెప్పానే, ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్, దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ, దాని తర్వాత కరేజ్, దాని తర్వాత సిన్సిరిటీ. ఈ వీటికి నువ్వు టైంని ఉపయోగించుకోవాలి, మిగతా వాటికి తినాలి కదా. గురువు అయినా తినాల్సిందే, సాయి అయినా తినాల్సిందే, మరి దానికి టైం ఇవ్వాల్సిందే కదా. ఇతరులతో మాట్లాడడం కోటానికి టైం ఇవ్వాల్సిందే కదా. అండ్ ఉద్యోగాలు అవి చేసుకోవాల్సిందే కదా, మరి దానికి టైం ఇవ్వాల్సిందే కదా. అంచేత హౌ టు యూటిలైజ్ యువర్ టైం ప్రపోర్షనల్లీ కరెక్ట్లీ, దాన్ని మితవ్యయత అంటాం. చేత మొట్టమొదటిది ఏంటి అంటే రాశావుగమ్మ సోషల్ బిహేవియర్ గురించి చెప్తున్న ఐదు లక్షణాలు ఇప్పుడు నేను, హార్డ్ వర్కింగ్, తర్వాత జెంటిల్మెన్ ఈవెన్ దో యు ఆర్ వర్కింగ్ హార్డ్, పక్కవాడు ఇరిటేట్ అవుతే నువ్వు ఇరిటేట్ అవ్వకూడదు, నువ్వు ఛాలెంజ్ చేయకూడదు వాడు. మనకేంటిట, నీరు సజల శ్రద్ధ అనేది గురువుగారు గైడ్ లైన్ ఇస్తారు. నీరుకి ఏదైనా అడ్డొచ్చిందనుకో ఏమీ అందు పక్కకి వెళ్తుంది, గంగానది ప్రవహిస్తోంది, ఎవడైనా అడ్డొస్తే కొట్టేది దాన్ని, అది శాలీనత, జెంటిల్మెన్లీనెస్. ఈ జెంటిల్మెన్లీనెస్ తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టైం. టైం అలా వెళ్ళిపోతూ ఉంటుంది నీకు. చాలామంది
సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
సుమారు 300 సంవత్సరాల కిందట పృథ్వీ గ్రహాన్ని శాసించేటటువంటి ఒక సమూహం ఉంది. ఎక్కడో ప్రపంచంలో, ఇక్కడెక్కడా లేదు. పృథ్వీ ఎలా ఉండాలి, పృథ్వీ ఎలా ఉత్పత్తి అవ్వాలి, ఇవన్నీ నిర్ణయించేటటువంటి ఒక నియామక సత్తా అని గురుదైవులు అంటూ ఉంటారు శ్రీరామ శర్మాచార్య గారు. నియామక సత్తా అంటే కంట్రోలింగ్ పవర్, విచ్ ఆర్డైన్స్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు, మానవ జాతిని ఉత్పత్తి చేయాలి అని. ప్రకృతిలో ఉన్నటువంటి తమాష ఏంటి అంటే రకరకాల ప్రాణులు ఆవిర్భవిస్తూ ఉంటాయి, నాశనం అవుతూ ఉంటాయి. ఇప్పుడు డైనోసార్స్ లేవు, మనకి తెలుసున్నటువంటి దాని గురించి ఓ పెద్ద విచిత్రమైన ప్రాణం ఉండేది కదా, ఇప్పుడు అవి లేవు. అలాగే మన ముందునే అనేక రకరకాలైనటువంటి జాతులు అంచరించిపోతున్నాయి, కొత్త కొత్త జాతులు ఆవిర్భవిస్తున్నాయి. 300 సంవత్సరాల కిందట మానవజాతి ఆవిర్భావానికి కారణమైనటువంటి వ్యక్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. వ్యక్తులు అంటాం మనం, వాటిని వ్యక్తులు అనకూడదు. ఇంకేంటే వాటికి సెక్స్ లేదు, అది లేదు, చేతనత్వం ఉంది. వ్యక్తులు అనేసరికల్లా మనం మనిషిలాగా ఆలోచిస్తాం, తప్పు అది జరుగుతుంది. కానీ ఆ కరెక్షన్ మనం ఉంచుకోవాలి మనం. అంటే ఆ చేతనత్వాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. సృష్టి యొక్క కార్యక్రమాలలో ఏ నియామక సత్తా అయితే విశాలమైనటువంటి ప్రపంచాన్ని నడిపిస్తుందో దాంట్లో మానవుడికి కూడా భాగస్వామ్యం ఇద్దాము. హీఈస్ ఎ బీయింగ్ హూ ఈజ్ కేపబుల్ ఆఫ్ అసోసియేటింగ్ విత్ గాడ్ ఆర్ నేచర్. గాడ్ అనేది మనం అనుకునేటటువంటి దేవీ దేవతల గురించి మాట్లాడటం లేదు నేను. ద కంట్రోలింగ్ పవర్, దాన్ని మరి అసోసియేట్ చేయాలి, ఇది చేయాలి. 300 సంవత్సరాల కిందట వాళ్ళు ఆ డిసిషన్కి రావడానికి కారణం 186,000 సంవత్సరాల కిందట వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఏంటా నిర్ణయం అంటే జంతువుల నుంచి మనిషిగా మారాలి, పర్సనాలిటీ, వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం పరిష్కరించబడితే కొత్త రకమైనటువంటి మానవ జాతి ఉద్భవిస్తుంది. దాన్ని వ్యక్తిత్వ పరిష్కారము అంటాం మనం. అంటే 300 సంవత్సరాలు 186,000 సంవత్సరాలకి మధ్య జరిగింది ఏంటి అంటే జంతువు నుంచి మానవుడు ఆవిర్భవించి మానవుడు నియామక సత్తాకి సహాయకారిగా మారగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే 150,000 సంవత్సరాలకి, 300 సంవత్సరాల కిందట సంగతి చెప్తున్నాను నేను. కౌంటింగ్ నేను కరెక్ట్గా చెప్పలేకపోయినా మీరు మైనస్ చేసుకోండి అది. అప్పుడు నుంచి ఒక విశేషమైనటువంటి వ్యక్తులు భూమి మీద అవతరించటం మొదలెట్టారు. వ్యక్తులు అంటే చేతనత్వాలను గుర్తుంచుకోవాలి మీరు. వాడినే మన లీడర్స్ అంటాం, నేతలు అంటాం. అది అన్ని ఫీల్డ్స్లోనూ వచ్చారు వాళ్ళు. బిజినెస్లో వచ్చారు, సైన్స్లో వచ్చారు, పాలిటిక్స్లో వచ్చారు, ఎలాంటి వాళ్ళని వాళ్ళు ఎన్నుకున్నారు? స్పందించగలిగే వాళ్ళని ఎన్నుకున్నారు వాళ్ళు. ఆ వ్యక్తులు ఏ చేతనత్వాలు అవుతే 300 సంవత్సరాల కిందట మనిషిని భగవంతుడి యొక్క కార్యక్రమాలలో భాగస్వామిని చేయగలిగే స్థితికి లాక్కువద్దాము అని 186,000 కిందట అనుకున్నారో, ఈ గందరగోళం మీకు కాస్త అర్థం అవ్వాలి. ఇంచేతంటే అది అర్థం అవ్వకపోతే ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి డెసిషన్లో సుమారు మీరు 200,000 సంవత్సరాల మీ కష్టాన్ని కోల్పోతారు. రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఎనీ హ్యూమన్ బీయింగ్, వాడు కనుక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటే 200,000 సంవత్సరాల కిందట వాడు ఏ నిర్ణయం తీసుకుని మానవ శరీరంలోకి వచ్చాడో దాన్ని కోల్పోతాడు. కానీ మానవ శరీరం ఎందుకు తీసుకోవాలని ఆ నియామక సత్తా అనుకుందో, ఆ మానవ శరీరానికి భగవంతుడి కార్యక్రమానికి అనుగుణ్యంగా మార్చే కార్యక్రమం 300 సంవత్సరాల కింద నుంచి మొదలైంది. ఈ తేడా అర్థమవుతుంది కదా. ఇంకైతే ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అందుకు ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడు వాడు ఆర్చాడు, వీళ్ళు ఆర్చారు, ప్రకృతి ఇలా ఉంది, పరిస్థితులు అలా ఉన్నాయి, దట్ ఈజ్ యువర్ హెడేక్. మనం చదువుకుంటున్నప్పుడు కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ సబ్జెక్ట్ చెప్తారు, మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, మీకు వీలుగా ఉందా లేదా అనే ప్రశ్న అసలు రాదు. మీరు వాళ్ళతో ఆ విషయం మాట్లాడరు, మాట్లాడతారా? మాట్లాడితే ఏమంటారు వాళ్ళు? నీ ఇష్టం. కొంచెం ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప, ఇది ఎందుకు నేను ప్రతి అరగంట రోజుకు అరగంట ఈ నవరాత్రుల్లో చూడమంటున్నాను, చూశాక మీరు తీసుకునేటటువంటి నిర్ణయం తక్షణం అమల్లోకి రావాలి. అమల్లోకి నిర్ణయం రాకపోతే మళ్ళీ మీరు 200,000 సంవత్సరాల కార్యక్రమాన్ని కోల్పోతారు. కానీ కోల్పోతారు అంటే ఏం కోల్పోరు, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కారనుకోండి, అంటే ఇంకా మీరు చదువుకోలేరా? ఫస్ట్ బ్యాచ్ వాళ్ళే చదువుతారా? సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఇంకా అలా జరుగుతూనే ఉంటుంది ప్రపంచం ఉన్నంత వరకు. కోల్పోవటం ఏం జరగదు. కానీ ఫస్ట్ బ్యాచ్లో దూరటానికి మీకు అర్హత ఉన్నది అన్నదానికి ప్రూఫ్ ఏంటంటే ఇది మీరు వింటమే, లేకపోతే వినరుగా, అందరూ వచ్చి వినొచ్చు కదా. పాయింట్ అర్థమవుతుందా? అంచేత ఆ ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ, నిర్ణయం తీసుకునేటటువంటి ఆ బాధ్యత మీ మీద ఉన్నది. అంచేత మొట్టమొదటి మానసిక స్థితి మనకేం కావాలంటే బాధ్యతను తెలుసుకోవటం, రెస్పాన్సిబిలిటీని తెలుసుకోవటం. రెస్పాన్సిబిలిటీ అనేది నువ్వు ఒప్పుకుంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. స్టూడెంట్గా చదువుతున్నవాడు పరీక్ష రోజుల్లో చదువుకోవాలి, మిగతా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, తప్పేమీ తప్పు లేదు. కానీ బాధ్యత తీసుకుంటే నువ్వు ఎంజాయ్ చేయలేవు. పాయింట్ అర్థమవుతుంది కదా. అంచేత ఇట్ ఈస్ సెల్ఫ్ డెసిషన్, అది మొట్టమొదటి సైకలాజికల్ క్యారెక్టర్ మీకు రావాలి, రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం, మరేం చేయాలి మేము? ఓకే, మీరు చెప్తున్నారు 200,000 సంవత్సరాలు కోల్పోతాం, 300 సంవత్సరాల నుంచి వాళ్ళు అన్ని రంగాలలో కూడా విచిత్రమైనటువంటి మార్పులు తీసుకొస్తూ వచ్చారు. రాజరిక వ్యవస్థ పోయింది, సామంతవాదం పోయింది, జమీందారీ వ్యవస్థ పోయింది, దాసప్రథ పోయింది, ఆడవాళ్ళని మనం హీనంగా చూడాలి అనేటటువంటి మానసిక స్థితి పోయింది. ఇప్పటికీ కొంతమంది పిచ్చివాళ్ళు స్త్రీలకి కరెక్ట్ పొజిషన్ ఇవ్వలేకపోవటం వల్ల ఈ సినిమాలు ఇవి చూస్తే నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ఎంత పెద్ద రోల్ ఇవ్వచ్చో వాళ్ళకి అసలు ఈ రాబోయేటటువంటి 100 ఏళ్ళు స్త్రీకి సంబంధించినవి అని ప్రకృతి చెప్తోంది. అంటే దే విల్ రూలర్స్, అది తెలిసిపోయాక ఇంకా వాళ్ళని రూల్ చేయనివ్వాలి. నువ్వు చేయనివ్వకపోతే నేచర్ బలవంతంగా నిన్ను రూల్ సాగుడుతుంది, కానీ డిలే అవుతుంది ఈ ప్రాసెస్. అంటే ఏంటి ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఇంగిత జ్ఞానం ఉండాలి, సమజ్దారి అని గురువుగారు అంటారు. ఇది తెలిసాక నువ్వు ఏ స్టెప్స్ తీసుకోవాలి అన్నది, నీ స్టెప్స్ వేరు, ఆమె స్టెప్స్ వేరు, ఈమె స్టెప్స్ వేరు, నా స్టెప్స్ వేరు, మనం ఉన్న పరిస్థితుల్లో అదే బాధ్యతలకి ఇంగిత జ్ఞానాన్ని బట్టి వేరు వేరు స్టెప్స్ తీసుకుంటాం. ఇంగిత జ్ఞానంతో ఏ స్టెప్స్ తీసుకున్నామో నిర్ణయించుకున్నాం, పక్క వాళ్ళు నేను చేయనివ్వరు, మరి ఏం చేయాలా? యూ హ్యావ్ టు ఫేస్ దెమ్, దానికి మీకు కరేజ్ ఉండాలి. జత ఆ 4 క్యారెక్టరిస్టిక్స్ మనకి స్పష్టంగా ఉన్నాయో లేవో చూసుకునే అనేది నీ ఆచరణ, దీనికి అనుగుణ్యంగా ఉండాలి. బాధ్యత, మానవుడు భగవంతుడి కార్యక్రమానికి దోహదకారి అయ్యే బాధ్యత తీసుకోవాలి. తీసుకున్నాక నువ్వున్న దేశకాల పరిస్థితుల్లో నువ్వున్న కాలానికి టెన్త్ క్లాస్ చదువుతున్నవాడు అవుతే నేను భగవంతుడు సాధన చేస్తాను తపస్సు చేస్తాను అంటే అట్ట ముందు పరీక్ష పాస్ అవ్వాలి వాడు. ఇమీడియట్ గోల్ వాడది ఏంటి అంటే బాధ్యత, హీ షుడ్ ఫేస్ ద ఎగ్జామ్. కొంచెం ఆ లాజిక్ అర్థమవుతుంది కదా. దాన్ని ఏమంటాం మనం, ఇంగిత జ్ఞానం. బాధ్యత తీసుకున్నావు కానీ ఇంగిత జ్ఞానం, తెలివితేటలు, సమజ్దారి. తెలిసాక ఖచ్చితంగా ప్రపంచం నీకు అనుకూలంగా ఉండదు. తెలియదుగా వాళ్ళకి ఏంటి వెర్రేడు ఇదంతా అంటాడు. కుటుంబాన్ని చూసుకోవాలి కానీ, ఇళ్ళు కట్టుకోవాలి కానీ, డబ్బు సంపాదించుకోవాలి కానీ, ఏందో దేవుడితో సహకరిస్తాట. అసలు దేవుడు ఉన్నాడో లేదో మాకు నమ్మకం లేదు. తమాషా ఏంటంటే మనకి నమ్మకం లేదు, ఉన్నాడో లేదో మనకి తెలియదుగా. వీ యాక్సెప్ట్. దానికి ధైర్యం కావాలి, కరేజ్. కరేజ్ అంటే మోరల్ కరేజ్, మనం అనుకున్న నిర్ణయం కరెక్టే అని. ఈ మూడు ఉన్నాక ఇంకొక క్యారెక్టరిస్టిక్ కావాలి, అదేంటి అంటే సిన్సిరిటీ, నిజాయితీ. మనం చేస్తున్నాం ఒక నిజాయితీగా ఆ పని చేస్తున్నాము. ఆర్ యూ సిన్సియర్ ఇన్ వాట్ యు ఆర్ సేయింగ్? ఈ నాలుగు క్యారెక్టరిస్టిక్స్ తప్ప ఇంకా మిగతా ఏ సైకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ మీరు పట్టించుకోక్కర్లేదు. ఈ నాలుగింటిని ఎలా ఉపయోగించుకోవాలో ఈ సీక్రెట్ అనేటటువంటి సీడీ మీకు చెప్పబోతుంది. ఇదివరకు వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు, మళ్ళీ ఎందుకు మర్చిపోయాం, ఎందుకు మర్చిపోయాం అన్న దాంట్లో ప్రకృతి చెయ్యి ఉంది. ఖచ్చితంగా ప్రకృతే ఆ మరుపు రావడానికి కారణం. కానీ ఇప్పుడు మర్చిపోతే ప్రకృతి ఏం చేయలేదు. ఒకసారి మర్చిపోయాం, దానికి కారణం ఉంది, చాలా పెద్ద కారణం ఉంది. కానీ ఆ కారణాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు. తప్పు ఎందుకు జరిగిందో, మనకెందుకు, ఎలా సవరించుకోవాలో మనం చూద్దాం. కానీ ఇదంతా సవరించుకోవటానికి మీకు కావాల్సిన నాలుగు క్యారెక్టరిస్టిక్స్ మీకు ఎప్పుడూ గుర్తుండాలి. మొట్టమొదటిది ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ. రెండవది ఏంటి అంటే తెలివితేటలు, సమజ్దారి. మూడవది ఏంటి అంటే ధైర్యము, కరేజ్. నాలుగవది ఏంటి అంటే నిజాయితీగా నువ్వు చేసుకోవాలి, సిన్సియర్గా చేసుకోవాలి. ఈ సిన్సియర్గా నువ్వు చేసుకునేటటువంటి దాంట్లో కూడా మళ్ళీ మీకు ఐదు క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. సొసైటీలో మనం ఈ పని చేసుకుంటూ ఉంటాం, అందరికీ పని ఎక్కర్లేదుగా. పొలిటీషియన్ లక్ష్యం వేరు, స్పిరిచువలిస్ట్ లక్ష్యం వేరు, బిజినెస్ మ్యాన్ లక్ష్యం వేరు. కానీ వీళ్ళందరూ కామన్గా ఐదు లక్షణాలు కలిగి ఉంటేనే చేయగలరు. మొట్టమొదటి ఏంటంటే దే షుడ్ బి వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడి. ఇంచేంటి ఇప్పుడు నేను చెప్పాను, చెప్పింది నేను చెప్పింది విని మీరు ముందుకెళ్ళాలంటే కుదరదు. యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు స్టడీ. ఇంజనీరింగ్లో ప్రొఫెసర్ చెప్పితేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్స్ అలాంటివి మెడిసిన్లో వాటిలో. కానీ ప్రొఫెసర్ చెప్పాక నువ్వు టెక్స్ట్ బుక్ చదవకపోతే సబ్జెక్ట్ రాదు. ఇంచేత హార్డ్ వర్కింగ్. ఈ హార్డ్ వర్కింగ్ దేనికి ఉండాలి? స్వాధ్యాయానికి ఉండాలి. హార్డ్ వర్కింగ్ ఒక్కటి సరిపోదు. వెన్ యు ఆర్ హార్డ్ వర్కింగ్, చాలాసార్లు మనకు ఎవరైనా అడ్డొచ్చి తొందరగా పని జరగాలంటే పక్కన నెట్టేస్తాం అడ్డొచ్చేవాడిని, అది చేయకూడదు. దాన్ని శాలీనత అంటాం, జెంటిల్మెన్నెస్. చెప్పే మాట రెండు రకాలుగా చెప్పొచ్చు. అంచేత నీ బిహేవియర్లో హార్డ్ వర్కింగ్ ఉండి జెంటిల్మెన్నెస్ లేదనుకో, నువ్వు ఉపయోగపడవు సమాజానికి. నువ్వు ఎంత మంచి మాట చెప్పినా చెప్పే విధానం కరుగ్గా ఉంటే నెగిటివ్ మార్క్సే. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హూ అండర్స్టూడ్ సిద్ధిసాయి. సత్యసాయినికి సిద్ధిసాయికి తేడా జెంటిల్మెన్నెస్లోనే. సిద్ధిసాయి రాయి విసిరేవాడు, కొట్టేవాడు, తర్వాత తర్వాత పాపం శాలీనత నేర్చుకున్నాడు. సత్యసాయికి మొదటి నుంచి ఉంది శాలీనత. ఇంచేత హార్డ్ వర్కింగ్తో పాటు ఏమి ఉండాలి అంటే జెంటిల్మెన్నెస్, గుడ్ బిహేవియర్, సోషల్ గుడ్ బిహేవియర్. ఈ గుడ్ బిహేవియర్ ఉంటూ ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏమి ఉండాలి అంటే నీకున్న వనరులు కరెక్ట్గా యూస్ చేయాలి. టైమ్ అనేటటువంటి వనరు మనం వేస్ట్ చేసేస్తాం, వి డోంట్ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. దాన్ని మితవ్యయత అంటారు. డబ్బు గురించి మాట్లాడరు స్పిరిచువలిస్ట్కి, డబ్బు అసలు ఎందుకు పనికిరాదు, అది చేతికి మట్టి కూడా కాదు వాళ్ళ దృష్టిలో. అది మీరు మితవ్యయత అని గురువుగారు అది రాశారు కదా, డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అంటారు తప్ప టైమ్ ఈజ్ మనీ అని వాళ్ళే చెప్పారు అన్న సంగతి మనం మర్చిపోతాం. చేత టైంని ఈ నాలుగు రెస్పాన్సిబిలిటీస్ చెప్పానే, ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్, దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ, దాని తర్వాత కరేజ్, దాని తర్వాత సిన్సరిటీ. ఈ వీటికి నువ్వు టైంని ఉపయోగించుకోవాలి. మిగతా వాటికి తినాలి కదా, గురువు అయినా తినాల్సిందే, సాయి అయినా తినాల్సిందే, మరి దానికి టైం ఇవ్వాల్సిందే కదా. ఇతరులతో మాట్లాడడం కూడా టైం ఇవ్వాల్సిందే కదా, అండ్ ఉద్యోగాలు అవి చేసుకోవాల్సిందే కదా, దానికి టైం ఇవ్వాల్సిందే కదా. అంచేత హౌ టు యూటిలైజ్ యువర్ టైం ప్రపోర్షనల్లీ కరెక్ట్లీ, దాన్ని మితవ్యయత అంటాం. చేత మొట్టమొదటిది ఏంటి అంటే రాశావుగమ్మ ఇంకా సోషల్ బిహేవియర్ గురించి చెప్తున్న 5 లక్షణాలు ఇప్పుడు నేను. హార్డ్ వర్కింగ్, తర్వాత జెంటిల్మన్, ఈవెన్ దో యు ఆర్ వర్కింగ్ హార్డ్, పక్కవాడు ఇరిటేట్ అవుతే నువ్వు ఇరిటేట్ అవ్వకూడదు, నువ్వు ఛాలెంజ్ చేయకూడదు వాడితో. మనకేంటిట, నీరు సజల శ్రద్ధ అనేది గురువుగారు గైడ్ లైన్ ఇస్తారు. నీరుకి ఏదైనా అడ్డొచ్చిందనుకో ఏమి అందు పక్కకి వెళ్తుంది. గంగానది ప్రవహిస్తుంది, ఎవడైనా అడ్డొస్తే కొట్టేది దాన్ని, అది శాలీనత, జెంటిల్మెన్లీనెస్. ఈ జెంటిల్మెన్లీనెస్ తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టైం. టైం అలా వెళ్ళిపోతూ ఉంటుంది నీకు. చాలామంది ఆ సీన్స్ అర్థమవుతున్నాయి కదా, దొంగిలించి పారిపోతున్నాడు, అదిగో ఆ గురువు వాళ్ళని వెంటబెడి అదిగో అది వెనక్కి తీసుకొచ్చేయండి ఆ సీక్రెట్స్ అంటున్నాడు. ద సీక్రెట్ వాజ్ బరీడ్. కానీ అందరికీ ఆ సీక్రెట్ కావాలనే ఉండేది. ద సీక్రెట్ వాజ్ కవిటెడ్. వెతుకుతున్నారు అందరూ. ద సీక్రెట్ వాజ్ సప్రెస్డ్, దాచివేశారు. రాజవిద్య రాజగుహ్యం అని భగవద్గీతలో కూడా దీని గురించే చెప్పాడు. ఒక నిమిషం ఆపు. ఇక్కడ 3 పదాలు వాడాడు, ద సీక్రెట్ వాజ్ బరీడ్. ఎక్కడ? మన హృదయాంతరాళాలలో నొక్కిపోయింది. మనమే నొక్కేసుకున్నాం దాన్ని బయటికి రాకుండా. దాని తర్వాత ఏంటి, అది కావాలనిపిస్తుంది, కవిటెడ్. కానీ ఆ సీక్రెట్ వాజ్ సప్రెస్డ్, మనమే నొక్కేసుకున్నాం కనుక అది బయటికి రాదు. నువ్వు కాలుతో పెట్టి నువ్వు కాలు తీయకుండా అది బయటికి రమ్మంటే అట్ట వస్తుంది. ఆ 3 పదాలకి అర్థం అది. దాన్నే గాయత్రిలో భూర్భువ స్వహ అంటాం. దాన్ని నువ్వు బయటికి తీసుకోవాల్సిందే, ఏ గురువు నీకు హెల్ప్ చేయలేడు. నో బడికే, కానీ నువ్వు కాలు తీసేస్తే ఏ గురువు ఆపలేడు కూడా నీకు రావటానికి. నెక్స్ట్, స్టాప్. పేర్లు చదివారు కదా, ప్లేటో న్యూటన్, వీళ్ళందరికీ కూడా ఆ సీక్రెట్ వల్లే పైకి వచ్చారు. ఏంటా పైకి వచ్చిన సీక్రెట్స్? దానికి ట్యూన్ అవటమే. యాటమిక్ ఎనర్జీ గురికి ట్యూన్ అయ్యారు వాళ్ళు, యాటమిక్ ఎనర్జీ రిలీజ్ అయింది. సైంటిస్టులు అంతే కదా. ఇప్పుడేంటి అసలు ఆ యూనివర్సల్ ఎనర్జీకి ట్యూన్ అయిపోమంటున్నారు గురువులు. ఇంకా మీకు ఎందుకు అయ్యా గొడవ, నాతో పాటు ఈక్వల్గా మీరు వర్క్ చేయండి. మేము ఏ పవర్ని ట్యాప్ చేసుకుని ఇంత పెద్ద సృష్టిని రచించాను, యూ కమ్ విత్ మీ, బికమ్ మై కోవర్కర్ అంటున్నాడు ఆయన. దట్ ఈస్ ద ఆపర్చునిటీ. కానీ 3 ఏళ్లలోనే అది. వచ్చేవాళ్ళు వచ్చేస్తారు, దాని తర్వాత ఇప్పుడు ఐన్స్టీన్ వాళ్ళు న్యూటన్ చెప్పిన సైన్స్ కంటిన్యూ అవుతుంది కదా. అంచేత ఆగిపోతుంది అనుకోకండి, అది తప్పది. కానీ ఈ టైం అప్పుడు బికమ్ ది ఫోర్ రన్నర్స్. నెక్స్ట్, ఒక కళ్ళు ఇప్పుడు ఆ సీక్రెట్ బయటకు చెప్తున్నారు. నీకేం కావాలంటే అది ఇస్తుంది. నీకేది కావాలంటే అది వస్తుంది. అర్థమవుతుంది? నువ్వు ఏది ఎన్నుకుంటే అది వస్తుంది.
What kind of a house do you want to live in?
Do you want to be a millionaire?
What kind of a business do you want to have?
Do you want more success?
Business ah illa em kavalo adu ostundi.
I've seen many miracles take place in people's lives. Financial miracles, miracles of physical healing, mental healing, healing in relationships, all of this happened because of knowing how to apply the secret.
This is the great secret of life.
ఎమర్సన్ చెప్పింది అర్థమవుతుంది కదా, ద సీక్రెట్ ఈజ్ ద ఆన్సర్, అంటే కొలాబరేటింగ్ విత్ దట్ పవర్, ఫోర్త్ పవర్. దాన్ని గురువుగారు ప్రఖర ప్రతిభ అన్నారు. టు ఆల్ దట్ హ్యాస్ బీన్, ఇదివరకు జరిగిందంతా కూడా దానివల్లే జరిగింది. ఆల్ దట్ ఈజ్, ఇప్పుడున్నది కూడా దానివల్లే ఉంది. అండ్ ఆల్ దట్ విల్ ఎవర్ బీ. అది రాసుకుంటుందండి, రాయిని రాసుకుంటున్నామది ఎందుకమ్మా, మనం సీరియస్గా చదువుకుందాం ఇది. తను రాసుకొని అవి ఏంటి వెనక్కి వెళ్ళిపోయావా, తీసి పెట్టేది అందుకే అది వచ్చాక ఇప్పుడు రాసుకొని. ఏం పర్వాలేదు, కరెక్ట్గా 7:20 ఆపేస్తాను
నేను. We all guide ourselves by exactly the same laws. The natural laws of the universe are so precise that we don't even have any difficulty building spaceships. We can send people to the moon, and we can time the landing with the precision of a fraction of a second. I don't care if you're in India, if you're in Australia, New Zealand, Stockholm, or London, or Toronto, or Montreal, or New York. We're all working with one power.
ఒకే శక్తి మనుషుల్ని కంట్రోల్ చేస్తుంది, పరిస్థితుల్ని కంట్రోల్ చేస్తుంది. నువ్వు చంద్రమండలంలోకి వెళ్ళాలన్నా అదే శక్తి కంట్రోల్ చేస్తుంది. స్టాక్ హోమ్, స్టాక్ ఎక్స్చేంజ్ లాస్ అండ్ ప్రాఫిట్స్ని అదే కంట్రోల్ చేస్తుంది. అంచేత దాని నియమాలు మీకు తెలుసుకుంటే యూ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ఇది ఇంపార్టెంట్. ఆ నియమం ఏంటి అంటే అట్రాక్షన్. ఇంకో నియమం లేదు సృష్టిలో, అది గుర్తుంచుకోండి అంటున్నాడు, ద లా ఆఫ్ అట్రాక్షన్. ఆ నియమాన్ని నువ్వు ఎక్కడ ఉపయోగించుకుంటే అక్కడ అది నీ వైపు ఆకర్షితం అవుతుంది. దాన్నే కర్షయతి ఇది కృష్ణ అన్నాడు. చేత ద సీక్రెట్ చెప్పేశాడు వాడు మీకు. మీరు ఆ పాయింట్ పట్టేసుకుంటే ఇదే నియమం, ద లా ఆఫ్ అట్రాక్షన్. అంచేత నువ్వు ఉన్న పరిస్థితులకు కారణం ఎవరు, నువ్వు అట్రాక్ట్ చేసుకున్నావు దాన్ని. నీకు నచ్చని పరిస్థితులు ఓకే ఉంచుకో, నచ్చని పరిస్థితులు అయితే ఏం చేయాలి, దాని ఆపోజిట్ని అట్రాక్ట్ చేయాలి. దాన్ని వదిలేదలుచుకుంటే అది పోదు, అంతే కదా. ఇంకా అది ఎలాగో అన్నది చెప్తాడు.
Everything that's coming into your life, you are attracting into your life. And it's attracted to you by virtue of the images you're holding in your mind. It's what you're thinking. You see, whatever is going on in your mind, you are attracting to you. Now, wise people have always known that. You can go right back to the ancient Babylonians.
ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాడు. నువ్వు ఏది కావాలనుకుంటావో అది ముందు ఒక ఇమేజ్గా నీ మనసులో ఏర్పడుతుంది. ఆ ఇమేజ్ లేనిదే నువ్వేం చేయలేవు. అంచేత నీ ఆలోచనలు లా ఆఫ్ అట్రాక్షన్ కారణం. దాన్ని గురువుగారు ఏమన్నారు, విచారక్రాంతి అన్నారు. యు రివల్యూషన్ యువర్ థాట్స్, యువర్ లైఫ్ ఈజ్ రివల్యూషనైజ్డ్. బాబిలోనియన్స్ ఏం చేశారో చెప్తున్నాడు.
Always known this. It's a small select group of people. Why do you think that 1% of the population earns around 96% of all the money that's being earned? Do you think that's an accident? It's no accident.
Aapu. Prapanchanlo ippudu chaala dabbu undi. ఓ 10 మందో 20 మందో పేర్లు రాస్తాడు బిలియనీర్స్ అని. ఇందుకు వాళ్ళకి 1% ఆఫ్ ద పీపుల్, అది 1% కూడా కాదు, ఇంకా తక్కువే, ఏదో 1% అంటున్నాడు వాడు. ఇందుకు డబ్బంతా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. Do you think it is an accident? అని అడుగుతున్నాడు. If it is an accident, నువ్వు నేను చేయగలిగేది ఏం లేదు. But if it is a law, if you know the law, ఆ డబ్బు నీ దగ్గరికే వస్తుంది. ఇంకో తమాషా ఏంటో వాళ్ళు మనం భారతీయుల్ని అర్థం చేసుకున్నది, ఎంత అనంతమైన డబ్బు ఉందంటే ప్రపంచంలో, ప్రతివాడు పరమ కోటీశ్వరుడైనా డబ్బు కొదవలేదు. నీకు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం వల్ల ఈ గందరగోళం అంతా అవుతుంది. ఇప్పుడు అది చెప్తున్నాడు.
It's designed that way. They understand something. They understand the secret. And you are being introduced to the secret.
The simplest way for me to look at the law of attraction is if I think of myself as a magnet. And I know that a magnet will attract to me.
Very basically put, the law of attraction says that like attracts like. But we're really talking at a level of thought.
Our job as humans is to hold on to the thoughts of what we want, make it absolutely clear in our minds what we want, and from that we start to invoke one of the greatest laws in the universe.
Yep. అదంతోని కదా ఏం చెప్తున్నాడు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి ద ఓన్లీ థింగ్, ద ఓన్లీ ఎగ్జాంపుల్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. ద ఎర్త్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. ఇట్ అట్రాక్ట్స్ దానికి కావలసిన వనరులు ఎర్త్కి. ఇనుము ఎందుకు కావాలో మనకు తెలియదు, కాపర్ ఎందుకు కావాలో మనకు తెలియదు, పృథ్వీకి ఎందుకు కావాలో మనకు తెలియదు. మనకు ఎందుకు కావాలో తెలుసు కనుక పృథ్వీని దోహనం చేస్తున్నాం మనం. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ ఫర్ ఇట్ అంటారు స్పిరిచువలిస్ట్స్. ప్రకృతిలో పృథ్వీ ఒక సమెంటిటీ, ఓ చేతనత్వం. ఆ చేతనత్వం తన బాడీలో అప్పర్ పార్టీని ఈ హ్యూమన్ ఎవల్యూషన్కి దానం ఇచ్చింది. బ్యాక్టీరియా లాగున్నాం మనం పృథ్వీ గ్రహం మీద. ఈ బ్యాక్టీరియా ఎలాగైతే మన శరీరంలో దూరి మనకు రోగాలు అవి ఇస్తుందో మనం పృథ్వీని దోహనం చేస్తున్నాం. నువ్వు పృథ్వీని దోహనం చేయగలే, నీకు కావాల్సిన పృథ్వీలాగా నువ్వు మ్యాగ్నెట్ అయిపోతే పృథ్వీ ఎలాగా అనంత సంపదను ఆకర్షించుకుంటుందో తనకు కావాల్సింది ఆ అనంత సంపద నువ్వు కూడా ఆకర్షించుకోవచ్చు. అది హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులు చెప్పారు అని చెప్పి గురువు గారు అందరు ఋషుల పేర్లు ఇచ్చి ఎలాగ వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ఏ దానికి ఉపయోగించారో చెప్పారు. దాన్ని దేవాత్మ హిమాలయ అని పేరు పెట్టారు ఆయన. అంటే శ్రీరామ శర్మ ఆచార్య అనే వ్యక్తి ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తో ఇదంతా చూస్తే కానీ మనకు తెలియదు. అంచేత ఆ లా ఆఫ్ ఏంటమ్ దేవాల అంచేత ద లా ఆఫ్ అట్రాక్షన్ లో మొట్టమొదటి ఏంటంటే యు థింక్ యువర్ సెల్ఫ్ టు బి ఏ మ్యాగ్నెట్. మనం ధ్యానంలో కూర్చుని ఏం చేస్తాం, వీ వాంట్ టు బికమ్ లైక్ ఎ సన్. చేత పృథ్వీ గ్రహానికి కూడా పవర్ ఇచ్చేది సూర్యుడే. గురువుగారు మన వేదాల్లో వాటిలో ఏం చెప్తారు అంటే ప్రేయసి ప్రియులు భార్యాభర్తలు ఎలాగో పృథ్వీ సూర్యుడు అలాగా. అంచేత అనంతమైనటువంటి పృథ్వీ గ్రహానికి వచ్చే సంపద అంతా ఎక్కడి నుంచి వస్తుంది, సూర్యుడి నుంచి వస్తుంది. నువ్వు సూర్యుడితో ట్యూన్ అయిపో. అంత గొప్ప విషయం గురువు గారు ఫస్ట్ 2 వాల్యూమ్స్లో రాశారు క్రాంతిధర్మి సాహిత్యంలో. నువ్వు సూర్యుడి మీద మెడిటేట్ చేసుకో, ఆకర్షించుకో సూర్యుడి యొక్క శక్తిని. నువ్వు మన భారతీయులు చెప్పినట్టు ఆకర్షించుకుంటే అది ఈజీ అయిపోతుంది. దట్ హ్యావ్ డెవలప్డ్ ఏ టెక్నాలజీ. వద్దు నాకు దేవుడు దయ్యం వద్దు, ఓకే డైరెక్ట్ ఇవ్వాలి. కానీ ఏంటి నీకు కావాల్సింది, నువ్వు ఒక అయస్కాంతానివి. కానీ ఇది అన్నాక ఇంకా నువ్వు ఎవరిని బ్లేమ్ చేయబాక నీ పరిస్థితులకి. నువ్వు అయస్కాంతానివి అవుతే నీకు వచ్చే బాధలన్నిటికీ కారణం ఎవరు, నువ్వే. నువ్వు అంత ఈజీగా దాన్ని తోసేయవచ్చు. ఏం చేయాలంటే నువ్వు బయట ఏం చేయకలే, రివర్స్ చేసుకో ప్రోసెస్. దేన్ని నువ్వు ఆకర్షించుకుందావో దాన్ని ఆకర్షించుకోక, దానికి ఆపోజిట్ ఆకర్షించుకో. ఇప్పుడు అది చెప్పబోతున్నాడు ఎలా చేయాలో. అది మీకు అర్థమవుతూ ఉంటే కంటిన్యూ చేస్తాను నేను, లేకపోతే మళ్ళీ చెప్తా అది. ఓకేనా, రైట్.
And that principle can be summed up in 3 simple words. Thoughts become things.
Thoughts become things. ఈ 3 వర్డ్స్ గుర్తుంచుంటే చాలు, నీ ఆలోచనలే పరిస్థితులుగా మారుతాయి. ఇది అనగానే చాలామంది పిచ్చివాళ్ళలాగా ఏం చేస్తారు అంటే నెగిటివ్ థాట్స్ ఆలోచించొద్దు, మీరు అలా అనుకోవద్దు, కంటిన్యూస్గా నీ మనసులో ఉన్న థాటే వస్తుంది తప్ప నువ్వు అనుకునేవేమీ జరగవు. అనుకునేవే జరుగుంటే పాపం విశ్వామిత్రుడికి రాముడు అక్కర్లే. విశ్వామిత్రుడికి థాట్ పవర్ ఉంది కదా, రావణాసురుడికి థాట్ పవర్తో చంపేయచ్చు కదా, చంపలేదు కదా, చంపలేడు కూడా. పాయింట్ అర్థమైందా? అంచేత థాట్స్ మస్ట్ బికమ్ థింగ్స్ అని మనం యాడ్ చేసుకుందాం. త్రీ వర్డ్స్ అన్నాడు, మనం ఇంకో వర్డ్ యాడ్ చేస్తాను నేను. థాట్స్ మస్ట్ బికమ్ థింగ్స్, అంతవరకు ఆ థాట్ ఉంచుకో, అది ధ్యానం. అంటే ధ్యానం అంటే నువ్వు కళ్ళు మూసు కూర్చోవడం కాదు. దానికి గురువుగారు చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చేవారు. కొడుకు యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు. కొడుకే కాదు, సైన్యం గెలిచింది. ఇంకా కొడుకు ఇంటికి తిరిగి వస్తున్నాడు అని తెలిసింది, టెలిగ్రామ్ వచ్చింది. ఇవాళ వస్తాడు సాయంత్రానికి. తల్లి ఏం చేస్తుంది? వాడి కోసం అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ మనస్సు ఎక్కడుంటుంది? ధ్యానం ఎక్కడుంటుంది? కొడుకు మీద ఉంటుంది. ఓ నా కొడుకా, నువ్వు ఎక్కడున్నావో అంటూ అరుస్తూ కూర్చోదు, రామనామం చేస్తూ కూర్చోదు, గాయత్రి చేస్తూ కూర్చోదు. నీ థాట్ అక్కడుంటుంది, థాట్ ఎక్కడున్నా ఇక్కడ పనులు చేస్తూనే ఉంటుంది. అది ధ్యానము అని అర్థం ఉంటుంది. థాట్స్ మస్ట్ బికమ్ థింగ్స్, అంచేత నువ్వు అనుకున్నది రానంత వరకు అది మనసులో ఉంచుకుంటే చాలు వచ్చేస్తుంది. అది ఎన్నాళ్లలో నీ ఇంటెన్సిటీ బట్టి. అందుకే పతంజలి ఏమంటాడు, తీవ్ర సంవేగానా మాసన్న తక్షణం వస్తుంది, తక్షణం వస్తుంది. తాజ్మహల్ కూడా ఇక్కడికి వస్తుంది. అది రాదు అని చాలామంది అనుకుంటారు. రాదు అనుకుంటావు కనుక రాదు. యువర్ థాట్ ఈస్ స్టాపింగ్ ఇట్. అంచేత ఇప్పుడు ప్రస్తుతం తాజ్మహల్ని కదుపుతాను అనుకోకు. ఇంచంటే నీకు ఇంకా అంత అంత ధైర్యం రాలే. నీకు ధైర్యం ఉంటే వచ్చేస్తుంది. కానీ ఉన్నవాడు తాజ్మహల్ని కదపడు. నా ఎబిలిటీ ఉన్నవాడు తాజ్మహల్ అక్కడి నుంచి కదపడు. వాడికి ఎందుకు తాజ్మహల్? తాజ్మహల్ అక్కడి నుంచి కలిపి ఇక్కడ తేగలిగేవాడు ఇంకో తాజ్మహలే తయారు చేసుకుంటాడు. ఆ సోది ఎందుకు వాడికి? మీకు ఆ కామన్ సెన్స్. థాట్స్ మస్ట్ బికమ్ థింగ్స్. నెక్స్ట్.
What most people don't understand is a thought has a frequency. Every thought has a frequency. We can measure a thought. And so if you're thinking that thought over and over and over again, or if you're imagining in your mind, okay, having that brand new car, having the money that you need, building that company, finding your soulmate, if you imagine what that looks like, you're emitting that frequency on a consistent basis.
Thoughts are sending out that magnetic signal that is drawing the parallel back to you. See yourself living in abundance, and you will attract them. It always works. It works every time with every person.
Here's the problem. Most people are thinking about what they don't want and they're wondering why it shows up over and over and over again.
ఇక్కడ మీ సమస్యలన్నిటికీ కారణం ఏం చెప్తాంటే అది అయిపోతుందేమో అనుకుంటూ ఉంటావు నువ్వు. అదే అట్రాక్ట్ అవుతుంది. నేను అనుకున్నది జరిగిందంటాడు బాగా పెద్ద పోజు కొడతాడు వాడు. కానీ వాడి పోజు కరెక్టే. హీఈస్ యూటిలైజింగ్ ద సేమ్ పవర్. ఇంతవుతున్నా అంచేత వాడు ఇందాక చూపించాడు బట్టలు లేకుండా అద్దంలో ఎలా చూసుకున్నాడు వాడిని. అది ఇమాజినేషన్. అంచేత ర్యాక్స్ నుంచి రిచెస్కి వెళ్ళే స్టోరీస్ అంతా కూడా ప్రీవియస్ బర్త్స్ ఎక్స్పీరియన్స్. దేనివల్ల వాళ్ళు ఆ థాట్స్ పెట్టుకోగలిగారు. మీకు ఆ సైన్స్ అర్థమవుతే ఆ థాట్స్ పెట్టుకోండి. ఇప్పుడు వాడికి టికెట్ వస్తుందేమో అని వాడికి వచ్చింది. టికెట్ అంటే మీకు అర్థమైందా? ఫైన్, ఫెనాల్టీ.
The law of attraction doesn't care whether you perceive something to be good or bad, or whether you don't want it or whether you do want it. It's responding to your thoughts. So if you're sitting there looking at a mountain of debt, feeling terrible about it, that's the signal you're putting out to the universe. Wow, I feel really bad because of all this debt I've got. You're just affirming it to yourself. You feel it on every level of your being. That's what you're going to get more of.
ఆపేయమ్మా. అక్కడ ఇక్కడ మీరు జాగ్రత్తగా, చాలామందికి వచ్చే ప్రాబ్లం అది. అంటే ఇంకా మీరు నెగిటివ్ ఆలోచించకూడదా అని. పొద్దున్న ఒక అరగంట సేపు మీరు పాజిటివ్గా ఆలోచించినటువంటి థాట్, ఈ ఫ్లీటింగ్ నెగిటివ్ థాట్స్ ఏం చేయలేవు. మీకు లాజిక్ అర్థమవుతున్న? పొద్దున్న మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు ఏ దేనికితో చేస్తారో అది కాన్సన్ట్రేటెడ్ థాట్. ఇది అయిపోతుందేమో, అది అయిపోతుందేమో, ఇట్ ఈస్ నాట్ ఏ కాన్సన్ట్రేటెడ్ థాట్. చేస్తే మీరు ఎన్ని పిచ్చి థాట్స్ ఆలోచించినా ఏం అవ్వదు. కానీ పాజిటివ్ థాట్ మీరు పాజిటివ్గా ఓ 5 నిమిషాలు ఆలోచించగలిగిద్దప్పుడు ఈ నెగిటివ్ థాట్స్ ఏం చెయ్యవు. ఇంచేత నెగిటివ్ థాట్స్ నువ్వు ఆపలేవు. ఇంచంటే చాలా థాట్స్ నీవి కాదు, అట్మాస్ఫియర్ నుంచి వస్తాయి. 90% థాట్స్ మీవి కాదు, మీవి అనిపిస్తాయి. ఇంచంటే మీరు దానికి ట్యూన్ అయి ఉంటారు. పక్కన ఎవడో వెళ్తూ ఉంటాడు, వాడేదో ఆలోచిస్తాడు, వాడేదో భయపడుతూ ఉంటాడు. వాడి భయానికి ఏదో కారణం ఉంటుంది. కానీ మీరు పట్టుకునేది ఏంటి? భయాన్ని పట్టుకుంటారు. మీరు దేనికి భయపడతారో దాన్ని ఆలోచిస్తారు. ఇదేమి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు ఇక్కడ. ఎందుకంటే అసలు మీరేం చేయటం లే, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. తేడా అర్థమైంది. అంచేత మీరు నెగిటివ్ థాట్స్ గురించి ఆలోచిస్తే దానికి పవర్ పెరుగుతుంది. రానివ్వండి పోనివ్వండి, రానివ్వండి పోనివ్వండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. పాజిటివ్ థాట్స్కి గివ్ స్పెసిఫిక్ టైం, మార్నింగ్ ఈవినింగ్. ఆ 5 మినిట్స్ పాజిటివ్ థాట్స్ ఉంటే రోజంతా మీరు ఏ పిచ్చే ఆలోచనలు ఆలోచించినా ఏమీ అవ్వదు అన్నది గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాపు ప్లస్ అది ఆపటానికి ట్రై చేస్తేనే దానికి బలం వస్తుంది. ఎందుకు అది ఆపటానికి దాని మీద మనసు పెడతావు నువ్వు, యూ అట్రాక్ట్ ఇట్. అసలు దాని గురించి పట్టించుకోబాక. అది ఇప్పుడు అది నగ కావాలనుకుంటుంది, చూస్తుంది అది. ఇందాక బ్యాక్ వెళ్ళి కొంచెం అదేనా నగేనా ఇందాక చూపించాడు. రైట్.
So when you're looking at that thing you want and you're saying yes to it, you're activating a thought. And the law of attraction is responding to that thought and bringing you things that match that. But when you are looking at something that you do not want and you shout no at it, you're actually not pushing it away. Instead, you're activating the very thought of what you do not want, and now law of attraction is lining those things up for you also. This is a universe that is based upon attraction. Everything is about attraction.
The law of attraction is always working, whether you believe it or understand it or not. It's always working.
You might be thinking about the past or the present or the future, but whether you're remembering or observing or imagining, still in that process you are activating thought and law of attraction, which is the most powerful law in the universe.
ఇక్కడ ఆపడు. ఇక్కడ అంటే మీరు ఇదంతా తెలియగానే వీ వాంట్ టు షేర్ ఇట్ విత్ అదర్స్, డోంట్ డూ దట్. అది రాజవిజయించంటే వాడికి దీని గురించి ఐడియా లేదు. ఐడియా లేని వాడికి మీరు చెప్పడం వల్ల ఒకటేంటి అంటే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ న్యాచురల్లీ ద డిస్కషన్ గోస్ ఇన్ ఏ రాంగ్ వే, న్యాచురల్లీ. ఎందుకంటే మీకున్న అవగాహన వాడికి లేదు, అవగాహన లేనివాడు డిస్కస్ చేయటం మొదలెడితే ఇట్ గోస్ ఇన్ ఏ రాంగ్ వే. అందుకు రాజవిద్య రాజగుయ్యం అనేది. కీప్ ఇట్ ఏ సీక్రెట్ అనేది, అది సీక్రెట్ ఏం కాదు అది, బట్ డిస్కసింగ్ ఇట్ ఈజ్ ఎ సీక్రెట్. న్యాచురల్ లాస్ ఆర్ దేర్ టు ఎవ్రీ వన్ టు సీ ఇట్. కానీ ఇదంతా తెలిసేసరి కల్లా మీరు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇది తెలియని వాళ్ళతో డిస్కస్ చేస్తారు. యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్. తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ ఫూలిష్నెస్. డాక్టరు ఇంట్లో డాక్టర్ ఉంటే డాక్టర్తో డిస్కస్ చేసుకో, ఇంట్లో మెడిసిన్ తెలియని వాడు ఉంటే వాడితో ఏం డిస్కస్ చేస్తాను? మెడిసిన్కే ఆ రూల్ అప్లై చేస్తున్నప్పుడు దీనికి మీరు ఆ రూల్ అప్లై చేయరు. యూ థింక్ ఇట్ ఈస్ సో సింపుల్ బికాస్ థాట్స్ ఆర్ సో సింపుల్, బట్ దే ఆర్ వెరీ పవర్ఫుల్. అంచేత ఈ రూల్ పెట్టుకోండి. అందుకనేంటి ఈ విషయాలు ఎవరితోనూ మాట్లాడకండి, గురువుతో చర్చించండి అనే రూల్ అందుకు వచ్చింది. ఆ రూల్ ఇప్పుడు వర్క్, ఇట్ వర్క్స్ స్టిల్ నా ఈవెన్ టుడే. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్, డోంట్ డిస్కస్ విత్ అదర్స్. ఇంకొక 5 నిమిషాల తర్వాత
ఆపేస్తాం. I had a student named Robert. Robert was a gay man, and he was taking an online course I have, part of which entails email access to me. And he outlined all of the grim realities of his life. In his job, all the people ganged up on him. And it was constantly stressful because of how nasty they were with him. When he walked down the street, he said every block he was accosted by homophobic people who wanted to abuse him in some way. He was wanting to become a stand-up comedian. And when he went out and did a stand-up comedy job, everybody heckled him about being gay. And his whole life was one of a lot of unhappiness and misery, and it all focused around this idea of being attacked because he was gay. I began to teach him that he was focusing on what he did not want. I directed him back to his email that he sent me and said, read it again. Look at all the things you do not want that you're telling me about. And I can tell you're very passionate about this. When you focus on something with a lot of passion, it makes it happen even faster. And then he really started taking this thing about focusing on what you want to heart. And he began really trying. What happened within the next 6 to 8 weeks was absolutely a miracle. He said that all the people in his office that had been harassing him either transferred to another department, quit working at the company, or started totally leaving him alone, and he began to love his job. He noticed that when he was walking down the street that nobody came up to him and harassed him anymore. They just weren't there.
I'm a very, very gay man.
When he went and did his stand-up comedy routines, he started getting standing ovations and nobody was heckling him. His whole life changed because he changed from focusing on what he did not want, what he was afraid of, what he wanted to avoid, to focusing on what he did want.
Stop it. చేత మీరు ఫోకస్ చేసుకోవాలి, మీకు ఏం కావాలి అన్న దాని మీద ఫోకస్ చేయండి, తప్ప ఏం వద్దు అనే దాని మీద ఫోకస్ చేయకండి. అదొక్క ప్రిన్సిపల్ అర్థమవుతే ఇంతవరకు చెప్పింది అర్థమవుతుంది. ఇంకా దాని మీదే మీ దృష్టి ఉండాలి. ఎన్నాళ్ళల్లో అవుతుంది అని మళ్ళా నువ్వు అన్నావు అనుకో, నీ ఫోకస్ దెబ్బతింది. నీ తీవ్రత పెరిగితే తక్షణం జరిగిపోవచ్చు. ఇప్పుడు గురువులు చెప్పేది అది ఏంటంటే, వాళ్ళ థాట్స్ ఎంత ఇంటెన్సిఫైడ్గా ఉంటాయంటే, వాళ్ళకి మీ ప్రాబ్లం చెప్పగానే థాట్ వెళ్తుంది, ఇట్ జాయిన్స్ విత్ దేర్ థాట్. మా తాతగారు ఆయన బావగారు లాగా వాళ్ళిద్దరూ కలిసి 100 లంకణాలు చేశారు. అందులో మా తాతగారు ఒక లంకణం చేశారట, వాళ్ళ బావగారు 99 లంకణాలు చేశారట. కానీ మొత్తం ఎంత అయింది? అలాగా మనం ఎంత చేసినా గురువుది 99 ఉంటుంది కదా, అలా రిజల్ట్స్ వస్తాయి. జై గురుదేవ్. అడుగు. కరెక్ట్. యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ థాట్ కదా. నువ్వు గాయత్రి మీద ఫోకస్ చేయాలా, గాయత్రి భావన మీద ఫోకస్ చేయాలా. ఫోకస్ ఎలా అవుతుంది? ప్లస్ ఫోకసింగ్ రానప్పుడు వర్డ్స్ రిపీట్ చేస్తూ ఉంటే అదే ఫోకస్ అవుతుంది. కానీ గురువుగారు ఏమంటారు, కేవలం వర్డ్స్ రిపీట్ చేసి దాని అర్థం తెలియకపోవటం వల్ల యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్. కానీ అప్పుడు గురువు ఉండేవాడు, ఆ మంత్ర దీక్ష ఇచ్చినవాడు. ఇందాక నేను 1:99 చెప్పానే, వాడు చూసుకునేవాడు. కానీ ఇప్పుడు ఇంతమందికి వాడు చూసుకోలేడు. అప్పుడు ఎంతమంది ఉండేవారు? ఇంతమందికి హీ హ్యాస్ టు టెల్ ద సీక్రెట్. తన డౌట్ అర్థమైందా? మీరు సహస్ర గాయత్రి ఎందుకు చేయమంటారు మరి అని. సహస్ర గాయత్రి ఎందుకు చేయమంటున్నా? టు బికమ్ లీడర్స్. మీరు గురువుగారు అంత వాళ్ళు అవ్వాలంటే రోజుకి 24 లక్షలు చేయక్కర్లే, వే చేస్తే చాలు. టు మేక్ యూ గ్రేట్, టు మేక్ యూ రీచ్ దట్ లెవెల్. వాడు మనకి చెప్పేది ఏంటి? మనం చెప్పాలా? వాడు మనకి ఇండియన్స్ చెప్పడం ఏంటి? ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దట్, వీ విల్ టీచ్. కానీ కొంచెం అవస్థపడాల్సిందే. మీ ఆ కోఆపరేషన్ లేనిదే ముందుకెళ్ళాలి. దానికి 20 పుస్తకాలు సెట్స్ మీరు ఈ యాంగిల్లో చదివితే మాత్రం అద్భుతంగా ఉంటాయి. అది ఇంకా 65 రూపీస్ ఎట వాళ్ళు. ఇంకా నేను ఎంత ఉంటుందో అనుకున్నాను. 20 పుస్తకాలు 65 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. అండ్ యూ గివ్ ఇట్ ఇన్ మ్యారేజెస్. దానికి ఏదో మీరు ఏమిచ్చినా ఇంకోటది వాళ్ళ దగ్గర ఉంటాయి, లేకపోతే ఉంటాయి. ఇవి ఇవ్వండి. వాళ్ళకే కాదు, మ్యారేజ్కి వెళ్తారు కనీసం మనకి 500-600 రూపాయలు ఖర్చు చేసే ఇది కొంటాం కదా. 500 విలువ చేసి ఈ బుక్స్ ఇవ్వండి అంటున్నా. యు ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్, అది మీరు అర్థం చేసుకోండి. ఈ పుస్తకాలు ఇవ్వటం వల్ల ఏమవుతుంది? అండ్ శ్రీరామ్ శర్మ ఆచార్య ఏమంటాడు, ఇది కనుక నువ్వు ఇస్తే అందరి గొప్పవాళ్ళ థాట్స్ మీరు ఫోకస్ చేసినట్టే అని గ్యారంటీ అంటున్నాడు. హీ నోస్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్. మరి అది ఎంత లాభం? డూ దాట్, అది చేస్తే కదా. ఎంత లాభం అయింది, ఎంత మంచిదైనా అది చేయకుండా లాభం లేదు. అందుకని నేను వాయిస్తున్నాను నా వాళ్ళని. నేను ఎందుకంటే నా వాళ్ళు అంటే నా ఉద్దేశం నేను చెప్పింది చేసేవాళ్ళని, నా వాళ్ళకి చెప్పింది చేయకపోతే ఏ లాభం? ఆ పాయింట్ అర్థం చేసుకోండి. క్లియర్నో? ఈ రామనవమి నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఈ రామనవమికి అందుకే నేను ఇంకో కండిషన్ ఏం పెడుతున్నాను, 2 కండిషన్స్ పెడుతున్నాను. ఒకటి, గాయత్రి రామాయణం పంచండి. నిన్న వీళ్ళతో చెప్పాను నేను, అది ప్రింటింగ్ ఇచ్చేయండి అని, మర్చిపోయారు. చెప్పాను ఇది నా ఫోకసింగ్ కరెక్టే. ఆ గాయత్రి రామాయణం ప్రతి పండాల్లోనూ డిస్ట్రిబ్యూట్ చేయండి విత్ దిస్ ఇంట్రొడక్షన్. దానికి ఇప్పుడు నేను చెప్పిన కొంచెం ఇంట్రొడక్షన్ రాసేస్తే చాలు, 24 శ్లోకాలు, రెండు లైన్లో మూడు లైన్లో అర్థం. ఎంత అవుతుందని మహావతే, ప్రింటింగ్ ఛార్జెస్ అవి కలిపి ఎంతైనా ఇట్ విల్ బి లెస్ దాన్ ఏ రూపీ అని అనుకుంటున్నాను నేను. ఓ 1000 కాపీలు మనం 10 మంది 100 రూపాయలు వేసుకుంటే 1000 కాపీలు వచ్చేస్తుంది. అంత మనం చేతగాని స్థితిలో లేవు. కానీ ఆల్రెడీ వీ హ్యావ్ లాస్టెడ్ వన్ డే. నిన్న చెప్పాను నేను ఈ విషయం. దాని తర్వాత ఏం చెప్పాను, ఈ ఆదిశక్తి గాయత్రి ఈ యాంగిల్లో ఒక శ్రీరామ్ శర్మ ఆచార్యే ప్రజెంట్ చేశాడు, ఇంకెవరు ఇది ప్రజెంట్ చేయలేదు ఇలాగా. అంచేత నేనేమంటాను, గాయత్రి రామాయణం మనం ఎక్కడైతే చెప్తామో అదే పండాల్లో, ఎక్కడైతే పండాల్సి లేనట్టున్నాయి కానీ మా అటువైపు అంతా పండాల్సేగా, బస్సులు కూడా ఆపి చందాలు అడుగుతారు, ఆ పండాలు వాళ్ళకి ఈ ఫోటో పెడతాం 3x2 గాయత్రి ఫోటో, ఈ గాయత్రి మంత్రార్థం విత్ దిస్ 20 రూపీస్ బుక్స్ ఉన్నాయని చెప్పి. అంటే ఈ ఉగాది నుంచి మనం వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా, యు ఆర్ ఫోకసింగ్ దట్. అప్పుడు ఇంకొక 2 మంత్స్లో గాయత్రి జయంతి వస్తుంది. ఆ గాయత్రి జయంతి నాడు ఈ సీక్రెట్ పుస్తకాలు అప్పటికే అందరి చేత చదివించి ఉండాలి, మనం డిస్ట్రిబ్యూట్ చేసి ఉండాలి. మన వాళ్ళ చేత చదివిస్తాం, మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సహస్ర గాయత్రి చేసేవాళ్ళని 100,000 మందిని రెడీ చేసుకుంటాం. 2 నెలలుగా చేయాలి. ఒక్కొక్క రోజు తగ్గుతున్న కొద్దీ లేట్ కంపల్సరీ హ్యాపీ, వాళ్ళు ఎక్కువ రోజులు చేయక్కర్లే. కానీ 100,000 మందిని కనుక మనం చేయగలిగితే, ఆ లక్ష అనేది ఒక టార్గెట్, లక్ష్యము అని అర్థం. అది నీ లక్ష్యాన్ని చేరుకుంటావు కనుక లక్ష. ఇఫ్ యు పుట్ ఎనీథింగ్ ఇన్ ల్యాక్, అందుకే లక్ష జపం చేస్తే మంత్రసిద్ధి వస్తుంది అనేది. అక్షర లక్షలు అంటాం కదా, మంత్రానికి ఒక ఫార్ములా ఉంది. ఆ లక్ష అనే సంఖ్యలో ఆ మ్యాజిక్ ఉంది. ఇన్ని మన వెబ్సైట్స్ ఉంది, ఇంతమంది ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్గా మనకుండి, అప్పటికి 100,000 మందిని చేయలేకపోతే మనకి చేయగలగాలి కదా, లా ఆఫ్ అట్రాక్షన్. మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతుంది, 100,000 మంది ఏంటి, ఎంతమంది అయినా అవుతారు. అప్పుడు కనుక ఈ సీక్రెట్ని పబ్లిక్గా మనం చెప్పగలిగితే గాయత్రి సాధన యాంగిల్లో, కెన్ యూ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపీ అండ్ వాట్ యూ విల్ బికమ్? అది నా టార్గెట్. జై గురుదేవ్.